Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం రమణముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం నవంబర్ 17, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. రమణ గారు నేను వాషింగ్టన్ డీసీ నుంచి ప్రతి వారం ప్రతి వెడ్నెస్డే అంటే బుధవారం కరెంట్ అఫైర్స్ సమకాలీన అంశాలపై మాట్లాడుకునే కార్యక్రమం. ఈ రాజకీయ సామాజిక రకరకాల అంశాలు ఏదన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం మా కరెంట్ ఉంటే దాని గురించి మాట్లాడతాం. ఇది నవంబర్ 13 నాడు రికార్డ్ చేసినటువంటి కార్యక్రమం. రమణ గారు నమస్తే.
నమస్కారం అండి భాను గారు.
నమస్తే. మళ్ళీ మరొక ఎపిసోడ్కి వచ్చాము. ఈరోజు ఇంకా స్పెషల్గా మంచి మైక్తో రమణ గారు దిగారు. సో అవర్ షో ఇస్ గోయింగ్ టు బి ఈవెన్ నైస్, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు. సో ఈ వారము మనకి 3 టాపిక్స్ అనుకున్నామండి. ఒకటి తెలంగాణ ఎలక్షన్స్ గురించి, తర్వాత మొన్న ఏదో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు నీటి మార్గం ద్వారా కలకత్తా నుంచి కాశీకి ఏదో పంపినట్టున్నారు ఒక గూడ్స్ని.
చాలా బాగుంటుంది, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ.
అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. తర్వాత తెలుగుదేశం పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అండ్ ఆల్సో అన్ని చోట్ల. సో అసలు ఏంటి వాటి గురించి. సో ఫస్ట్ టాపిక్ ఒక అంటే 3 బ్రేకులు తీసుకొని విల్ టాక్ అబౌట్ దిస్. ఆ తర్వాత ఐ మీన్ ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ మనకి మన mindmedia.com లో లేకపోతే facebook.com మైండ్ మీడియాలో శ్రోతలు ఎనీ క్వశ్చన్స్ ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సో ఫస్ట్ టాపిక్ ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్లో ముందుగానే ఈయన టీఆర్ఎస్ నాయకుడు మొదలుపెట్టాడు. అంటే ఇంకా 6 నెలలు ఉన్నప్పటికి కూడా ఆయన ఈ జంప్ గన్. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే ఎవరు గెలుస్తారో అనిపిస్తుంది. లెట్ అస్ టాక్ అబౌట్ దట్. లైక్ ఉన్నదాంతో మనం ఆల్రెడీ 3 సార్లు దీని గురించి మాట్లాడాము, బట్ స్టిల్
ఎవరు గెలుస్తారు అంటే ఆన్ పేపర్ బై స్టాటిస్టిక్స్ బై సర్వేస్ వీటి ప్రకారం వెళ్ళి చూసుకుంటే ఏ రకంలో చూసుకున్నా కూడా మనకి టీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది అని తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే నిజంగా అసలు ఛాలెంజ్ లేకుండా ఓవరాల్ స్వీప్ చేసేసుకుంటే నేను ఒక్కడనే లీడర్ని, నా పార్టీ ఒక్కటే ఉంది ఇంకా మిగతా పార్టీలన్నీ వేస్ట్ అనేటట్టు గెలుస్తారా, లేకపోతే ఛాలెంజ్ ఉండి అది నిజంగా ఎలక్షన్ లాగా ఎవరు గెలుస్తారో అని అనుకుంటూ ఉండగా ఓ చిన్న మెజారిటీతో సింపుల్ మెజారిటీతో గెలుస్తారా అనేది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ బై లా ఆఫ్ యావరేజెస్ రూల్ ఆఫ్ థంబ్ బై సర్వేస్ సో ఫార్ చూసుకుంటే టీఆర్ఎస్ ఈజ్ ద విన్నర్ అని తెలుసు అని అనిపిస్తోంది అన్నమాట. బట్ ఇలాంటి తరుణంలో అలా ఊరికే నువ్వే గెలిచే అని వదిలేరు కదా ఎవరు. సో దేర్ ఈజ్ అ ఛాలెంజ్. ఛాలెంజ్ ఎలా తీసుకొచ్చారంటే ఒక మహాఘట్బంధన్, ఈ మధ్య ఇదో పెద్ద వర్డ్ ఇండియాలో, ప్రతి ఒక్కడు కలిసిపోయి దానికి ఒక సంస్కృతం పేరు పెట్టుకోవాలనుకున్నారు. ఘట్బంధనం అని మహాఘట్బంధనం అని, సరే మన తెలుగు వాళ్ళు బాగుండదని చెప్పి ఇంకో పేరు కూడా పెట్టారు మహాకూటమి అని. ఏదో ఒకటి మామూలుగా అందరూ కొట్లాడుకున్న వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అలాంటి వాళ్ళందరూ కలిసి సరే బాబు మనం ఓడిపోతాం ఎందుకు పనికి రాకుండా పోతాం చివరికి, టు బి రిలవెంట్ అంటారు ఇంగ్లీష్లో అన్నమాట. తెలుగులో చెప్పాలంటే ఇంకా వాళ్ళు మేము కూడా ఉన్నాము
అని చెప్పుకోవాలి,
కూడా పార్టీ ఉంది మేము పూర్తిగా పోలేదు అని చెప్పుకోవటానికి కన్నా అవకాశం ఉండాలని చెప్పి తన్నుకులాడే వాళ్ళు, కొట్లాడుకునే వాళ్ళు, జుట్టు పిక్కునే వాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు బూదులు తిట్టుకున్న వాళ్ళు అందరూ కలిసి మనం ఒకటే కూటమి కూటమి అని ఫారం అయిపోతున్నారు అనమాట. అది కొత్త ట్రెండ్ అనమాట పాలిటిక్స్లో ఇప్పుడు ఇండియాలో అనమాట. సో ఆ ట్రెండ్లో ఏమైపోయిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీజేఎస్ అని ఉంది, అది అది పాత పార్టీనే, ఇది తెలంగాణ మూమెంట్ అప్పుడు ఫార్మ్ అయింది, కోదండరామ్ గారు అని ఆయన ఆయన ఫోరం అది యాక్చువల్లీ ఆ పార్టీ. తర్వాత ఎప్పుడో అన్నంతిని చేయి కనుక కడుక్కుంటే మిగిలిపోయిన మెతుకులు లాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి, సిపిఎం, సిపిఐ అలాంటివి అనమాట. మేము ఉన్నాం అంటూ ఉంటారు ఒక ఎర్రజెండా పట్టుకున్న వాళ్ళు అనమాట. సో వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మేము ఒక మహాకూటమి అని తయారయ్యారు
అనమాట.
ఈ మహాకూటమి ఏంటంటే ఓట్లు చీలకుండా టిఆర్ఎస్కి ఒక ఫోర్స్నిద్దాము, ఒక ఛాలెంజ్ ఇద్దాము అని తయారయ్యారు. అలానే మరి నేషనల్ పార్టీ బీజేపీ తెలంగాణలో అంతగా దానికి గ్రిప్ ఇంకా లేకపోయినా వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా మంచి ఫైట్కి తయారవుతున్నారు, ఇస్తున్నారని నేను అన్నను.
తయారవుతున్నారు
వాళ్ళు కూడా. ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే పీపుల్ కనెక్షను, వాళ్ళ లెవెల్, వాళ్ళకు వాళ్ళంత డబ్బు లేని వాళ్ళు, పేదోళ్ళు వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే అన్నమాట. సో వాళ్ళ రీతిలో వాళ్ళు జనాలతో కలవటము, మళ్ళీ నేమో పరిపూర్ణానంద స్వామి గారిని తీసుకొచ్చి ఆయన వన్ ఆఫ్ ద ప్రైమరీ క్యాంపెయినర్ కింద పెట్టుకోవటము, ధర్మం గురించి మాట్లాడటం, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు కూడా వీ వాంట్ టు బి రిలవెన్స్, అంటే మేము కూడా వన్ ఆఫ్ ద ఫోర్స్ అని ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ ఓన్లీ ఎయిమ్ ఏంటంటే వాళ్ళు దే వాంట్ టు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని పెంచుకుంటూ వాళ్ళు అన్ని చోట్ల మేము కూడా ఉన్నామని వాళ్ళు గ్రోత్ కోసం చూస్తున్నారు, పెరుగుదల కోసం అన్నమాట. విన్ అవ్వాలి, విన్ అవ్వము అనేది వాళ్ళకి తెలుసు. పైకి ఎవరైనా ఎలక్షన్లో వెళ్ళేటప్పుడు మేము ఓడిపోతామని ఎవరు అనరు,
రైట్?
సో మేము గెలుస్తాం, మేము గెలుస్తాం అని అంటారు. సో అలానే వాళ్ళు అంటున్నారు, కానీ నిజానిజాలకు వస్తే వాళ్ళు ఎంత చేయగలుగుతారు అనేది చెప్పలేము అన్నమాట. అయితే ఒక సిచ్యువేషన్ ఎట్లా రావచ్చు, వాళ్ళ కోరిక, ఎలాంటి కోరిక, వాళ్ళ కోరిక అనేది విశ్లేషకుల కోరిక అందాం, వాళ్ళ కోరిక అంటే వాళ్ళు ఒప్పుకోరు. టీఆర్ఎస్ కనుక 60 సీట్లు రాకుండా 55 సీట్లు, బీజేపీ కనుక వాళ్ళ షో బాగా చూపించగలిగి 3-4 సీట్లు కాకుండా డబుల్ డిజిట్ సీట్, అంటే 10 సీట్లు 12 సీట్లు అలా వాళ్ళు వస్తే పోకిడి ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ కలిసి రూల్ చేస్తాయి అని ఒక ఊహాగానం. అదే మీరు టీఆర్ఎస్ సపోర్ట్ బేస్ నెడితే ఊరిక అవన్నీ ఎవరికి చెప్తావు కబుర్లు, టీఆర్ఎస్ 80-90 వచ్చేస్తాయి అంటారు అన్నమాట. సో కానీ కానీ నా అసెస్మెంట్ ప్రకారం టీఆర్ఎస్ గెలుస్తుంది, కానీ 70 సీట్లు దాటవు. 70 వస్తే చాలా ఎక్కువ వచ్చినట్లు, 60 నుంచి 70 మధ్యలో వస్తాయి. 60 సీట్లు వస్తే సింపుల్ మెజారిటీ. కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ కూడా మరి అంతమంది కలుస్తున్నారు, దే ఆర్ ద మెయిన్ అపోజిషన్ ఛాలెంజర్ అక్కడ. సో దేర్ షో వాళ్ళు చేయగలిగేది బెటర్ దాన్ లాస్ట్ టైం ఉండొచ్చు. వాళ్ళకి మొత్తం కలిపి నా లెక్కలో ఒక రావచ్చు 30 దాకా రావచ్చు అన్నమాట. సో 35 అలా రావచ్చు, 60, 35, 10 అలా రావచ్చండి. కానీ ఎంఐఎంని మర్చిపోవకండి, వాళ్ళకు కూడా ఒక 7, 6, 10 రావచ్చు వాళ్ళకు కూడా. సో చూడాలి, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఎప్పుడు ఉంటుందంటే 60 కంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఒకవేళ తగ్గితే కనుక టీఆర్ఎస్కి వాళ్ళు ఎవరితోటి కలిసి వెళ్తారు, ఎంఐఎం తోటి కలిసి వెళ్ళొచ్చు వాళ్ళకి, అదొక అవకాశం ఉంటుంది మోస్ట్లీ. ఆర్ బీజేపీ తోటి కలిసి వెళ్ళి ఎన్డీఏలోకి వెళ్ళిపోయి అదేదో మొదలెట్టిన ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, 9th ఫ్రంట్ అవన్నీ ఉంటాయో లేదో తెలుస్తాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి కనుక గెలవటం జరిగితే దాని ఇంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంప్లికేషన్స్ ఎట్లా అంటే ఈ ఇంప్లికేషన్స్ ఆంధ్ర స్టేట్ మీద కూడా పడతాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు గెలవటం జరిగితే పక్క నుండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఏ హోల్డ్ లేకపోయినా తెలంగాణలో కరెంట్ సిచ్యువేషన్లో ఈ కూటమి గెలిస్తే మటుకు ఆయనకి షార్ట్ ఇన్ ద ఆర్మ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఆయన డెస్పరేట్గా ట్రై చేస్తారు ఈ కూటమిని గెలిపించడం కోసం.
ఓకే, సో అదే నేను అంటే నెక్స్ట్ ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నా, మీరే చెప్పారు అది. అదే అంటే మీరు మొత్తం చిన్నా చితక పార్టీలతో పాటు తెలుగు అంటే ఈ తెలుగుదేశం పరిస్థితి ఏంటి అని నేను అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు అది. సో సో రైట్ నౌ ఇప్పటికి ఇంకా మొత్తం కానట్టుంది. మొన్న ఏదో వాళ్ళ ఇది 10వ 14వ చాలా అంటే కంప్లీట్లీ వాళ్ళు జూనియర్ పార్ట్నర్ లాగా వెళ్తున్నారు కాంగ్రెస్.
వాళ్ళకి తెలుసు వాళ్ళ సిచ్యువేషన్. తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు హెల్ వెలగరు అని వాళ్ళకి తెలుసు.
అట్లా అయితే అంటే మరి ఐ డోంట్ నో, అంత అవసరమే ఉందండి, వదిలేయచ్చు కదా తెలంగాణని కంప్లీట్గా. ఆయన శక్తులన్నీ అక్కడ ఆంధ్ర వైపు పెట్టుకుంటే బెటర్ అనుకుంటాను. ఆయన
ఆయన ఆయనకు అంత శక్తి లేదండి. శక్తి ఉంది ఉంది అని పేపర్ల వాళ్ళును మీడియా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఆయనకు అంత శక్తి లేదు ప్రస్తుతం. ఆయన ఏంటంటే అక్కడ డెస్పరేట్ సిచ్యువేషన్ ఉంది. ఇట్లానే ఇప్పుడు డెస్పరేట్ అంటే నేను కానీ మీరు కానీ ఆస్ట్రాలజర్స్ కాదు, భవిష్యత్తు చెప్పేయగలిగేంత. కరెంట్ సర్వేస్ ప్రకారం వెళ్తాం అంతే కదా విశ్లేషణ అంటే.
రైట్,
కరెంట్ సర్వే ఏది తెరిచి చూసినా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ చాలా చోట్ల అతి ఘోరంగామైన పరిస్థితుల్లో ఉంది అన్నమాట. వాళ్ళకి మొత్తం కలిపి 175 సీట్లలో 40 కూడా రావు, 60 కూడా రావు అని 2 సర్వేలు ఇచ్చాయి ఇప్పటికి.
ఇప్పుడు అంటే కానీ ఇది ఇది టోటల్లీ నేను అనుకోవటం ఇప్పుడే ఎందుకండి, నాకు ఇది మన తెలుగు వారికి ఒక దురద ఉంది. నేను చాలా మందితో మాట్లాడుతూ మిత్రులు ఎవరన్నా ఉంటే, కొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, కొందరు వైఎస్ఆర్, కొందరు బీజేపీ, ఆంధ్ర ఎలక్షన్స్ అన్నవి ఇంకా ఇప్పుడు కావు, ఇది ఒక మ్యాచ్
అయినా ఒక 6 నెలలే కదండి.
అవునండి, కానీ లాస్ట్ 2 నెలలలో మొత్తం మారుతుంది. ఇప్పుడు మన మ్యాచ్ లో 40 నుంచి 50 ఓవర్ల మధ్యలో ఎట్లా ఉంటుందో, ముందే ఫస్ట్ 10 ఓవర్స్ 30 ఓవర్స్కే మనం లెక్కలు కడుతున్నాం. అది కైండ్ ఆఫ్ జోక్ అనిపిస్తుంది అది నాకు.
ఏమి లేదు, జోక్ ఏం కాదండి. పొలిటీషియన్స్ మనకంటే ఆ పార్టీలో ఉండేవాళ్ళు మనందరికంటే కూడా తెలియగలవాళ్ళు ఇట్లాంటి విషయాల్లో అనమాట. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు గ్రౌండ్ ఎలా ఉంది, గ్రౌండ్ ఎలా ఉందని చూసుకుంటూనే ఉంటారు. వాళ్ళు వేసే మూవ్స్ డెస్పరేట్ మూవ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తప్పుడు మూవ్స్ కూడా అవ్వచ్చు. తప్పుడంటే కావాలని కాదు కదా, ఏదో ఒకటి ఛాన్స్ తీసుకోవడానికి తప్పుడు మూవ్స్ వేస్తూ ఉంటారు. సో వాళ్ళు వేసే మూవ్స్ అన్నిటికీ రీజనింగ్ మటుకు ఉంటుంది. నేను ఓడిపోతాను, ఏదో కష్టం వస్తోంది, ఈ కష్టాలన్నిటిలోంచి రావాలంటే ఇప్పుడే మనం సర్దుకోవాలి, ఇప్పటి నుంచే సర్దుకోవటం అంటే ఏం చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు, కానీ ప్రతి చోట క్యాండిడేట్ నుంచో పెడితే వాళ్ళకి ఒక 2% 3% ఓటు వెళ్ళాయనుకోండి, అది కూడా అది కూడా నా పార్టీతో కలుపుకొని వస్తే ఈ 40 సీట్లు 70 సీట్లు చేసుకోగలుగుతానేమో. జగన్ చాలా పవర్ఫుల్గా వెళ్ళిపోతున్నాడు. ఈ పీకే అని ఆయన ఉన్నాడు కొత్త, ఆయన మన పవన్ కళ్యాణ్ అని అందరూ షార్ట్ కట్ పీకే అంటారు. ఆయన కూడా దూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఎన్ని ఆయన గెలుస్తాడో లేరో ఏం చెప్పలేం, కానీ ఓట్లు మటుకు ఖచ్చితంగా చీల్చిపారేయగలరు. ఇన్ని చీలికల మధ్యలో అసలు గెలుస్తానో లేదో. బీజేపీ అనేది ఒకటి ఉంది, ఆ మోడీ గారి ఒక్క సీటు కలవకపోయినా 3% చీల్చినా నా పని అయిపోతుంది. ఊరికే వచ్చేసి 4-5 మీటింగులు చెప్పి 3% ఓటు తీసేసుకున్నాడు అనుకోండి, అవి కూడా నాకు కష్టమే కదా ఇట్లా క్లోజ్ ఎలక్షన్స్లో. సో కాంగ్రెస్ పార్టీతో ఉండటమే మంచిది. సో ఇలాంటివన్నీ వాళ్ళు చాలా స్ట్రాటజీస్ చేసుకుంటారు. ఆ స్ట్రాటజీ కోసం అని చెప్పి థర్డ్ పార్టీస్ని వాటిని వీటిలతోటి సర్వేలు కూడా చేయిస్తారు. వాళ్ళకి తెలుసు ఇంటర్నల్ సిచ్యువేషను, ఆ ఇంటర్నల్ సిచ్యువేషన్కి అకార్డింగ్లీ వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు.
చూద్దాంలేండి, అంటే ఇది ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ నాకైతే అనిపిస్తుంది చాలా ఎర్లీగా మనము అంటే వీఆర్ టాకింగ్ టూ ఎర్లీ.
మనం 2 ఇయర్లీ మాట్లాడుకుంటాం అనుకుంటాం. మనం అంటే అమెచ్యూర్స్ కదా, పొలిటిక్స్ని కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి చూసేవాళ్ళం. దగ్గరుండి చూసినా ఒక 100 మైళ్ళ నుంచి దూరం నుంచి చూస్తాం. వాళ్ళు మరి ప్రతిరోజు చూసుకున్న వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు గ్రౌండ్ కరెక్ట్ చేశారా తప్పు చేశారా అనేది వేరు. తప్పు అనేది రాంగ్ మూవ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు, ఎందుకంటే అందరూ మానవులే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. తప్పు చేయటం అనేది మానవుడు వన్ ఆఫ్ ద థింగ్స్ కదా. సో కావాలని చేయొచ్చు, తెలియక చేయొచ్చు, తప్పు చేయొచ్చు, కానీ మూవ్మెంట్ చేయటానికి మటు కారణాలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు గ్రౌండ్ గ్రౌండ్ పోతోంది అని తెలుసు.
గ్రౌండ్ ఈజ్ షేకింగ్. ఓకే, విల్ సి. వండర్ఫుల్. నెక్స్ట్ ఈ ఈ షోలో మనకి తర్వాత చర్చనీయాంశము ఆరు సమకాలీన విశ్లేషణ దేనిపై చేస్తున్నామంటే, భారతదేశంలో మొన్న వాటర్వేస్ అంటే నది నది అనకుండా నీటి పైన రవాణా సౌకర్యాన్ని నితిన్ గడ్కరీ గారు ఏదో గొప్పగా అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు. దాని గురించి అసలు ఏంటిది, మొన్న ఒరిజినల్ రూట్ ఏంటది, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి భారతదేశంలో ముఖ్యంగా రోడ్ల పైన కానీ లేకపోతే మన ట్రైన్ గూడ్స్ బండ్ల ద్వారా కానీ సరుకులు వెళ్ళేవి. ఈ నీటి ద్వారా వెళ్ళటం అనేది ఎక్కువ లేదు భారతదేశంలో, అసలు చాలా తక్కువ. అన్లెస్ ఇట్ ఈస్ లైక్ యునో మీరు బిగ్ సైడ్ షిప్పింగ్ ఉంటాయి చూడండి, ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే దేశం మధ్యలో ఉన్నటువంటి నదుల ద్వారా వెళ్ళడం కాకుండా సముద్రంలో వెళ్ళేవి. సో దీని గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ అంటే ఇదేదో కొంచెం చేంజింగ్ అనుకుంటున్నా మొత్తం దేశంలో. ఇది
చాలా పెద్ద చేంజ్, అది చాలా మంచి టాపిక్ ఇది. నాకు తెలిసి మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీలో ప్రతిరోజు పాలిటిక్స్ గురించి బ్రేకింగ్ న్యూస్ అని పెడతారు, కానీ ఇలాంటివి ఎక్కువగా కవర్ చేయట్లేదు. కానీ చాలా మ్యాటర్ అయితే ఉంది, మంచి టాపిక్, తప్పకుండా మాట్లాడదాం.
శ్రోతలకి మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. నవంబర్ 13, 2018 రికార్డింగ్. ఇది మళ్ళీ తిరిగి ప్రసారం అవుతుంది మా రేడియోలో. అట్లాగే ఈ షోకు సంబంధించినటువంటి పాడ్కాస్ట్లు mindmedia.com దొరుకుతాయి. మేము యూట్యూబ్లో ఆడియో బిట్ కింద కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నాము. సో యూట్యూబ్లో youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఆ ప్లేలిస్ట్ని మీరు యూ కెన్ మేక్ ఇట్ యాజ్ యువర్ ఫేవరెట్. చిన్న బ్రేక్ తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి వాటర్ వేస్ గురించి మాట్లాడదాం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. రమణ గారు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కమ్ బ్యాక్. ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి వాటర్ వేస్ అంటే నీటి మార్గం గుండా నదుల గుండా రవాణా సౌకర్యాన్ని చేయటం అన్నమాట. గంగా నది పైన ఇది మొదలు పెట్టారట. మొన్న ఏదో మొట్టమొదటిసారిగా కలకత్తా నుంచి వారణాసికి సరుకులు తీసుకెళ్లారని వచ్చింది న్యూస్. అసలు దీని గురించి చెప్పండి, అసలు ఎక్కడ మొదలైంది ఇది మొన్న?
ఇది వీళ్ళు రాంగానే చేశారండి గవర్నమెంట్ వాళ్ళు, ఎన్డీఏ గవర్నమెంట్. దీనికి ఎలా తయారు చేసుకొచ్చారంటే, ఈ ఫ్రేమ్వర్క్ ని జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ తీసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, నేషనల్ హైవేస్ లో నేషనల్ హైవే 1, 2, 3, 4 అంటాం. అలానే వాటిని కనెక్ట్ చేసుకుంటూ ఉండే కనెక్టర్ రోడ్స్, అనేక రకాలుగా నేషనల్ హైవేలు వేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అలానే మనకి ఫస్ట్ హైవేలు వేసినప్పుడు గోల్డెన్ క్వాడ్రిలేటర్లో వేశారు. గోల్డెన్ క్వాడ్రిలేటర్లు అంటే ఎలా ఉంటుందంటే, అది ఢిల్లీ నుంచి బాంబేకి ఒకటి, బాంబే నుంచి మద్రాసు, అదే చెన్నై, చెన్నై నుంచి కల్కట్టా, కల్కట్టా నుంచి ఢిల్లీ వేశారు. అట్లానే నార్త్ సౌత్ కారిడార్ అంటేనేమో కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇటేమో గుజరాత్ నుంచి అస్సాం వేశారు, రైట్? అది కూడా దానికి కూడా 4 లేన్లు ఉండాలి, ఫ్రీవేలు ఉండాలి. అవన్నీ డీప్లోకి వెళ్ళట్లేదు, మనం వాటర్ వేస్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి.
50% రోడ్డు మార్గం గుండా వెళ్తారట, 36% రైల్వేల గుండా వెళ్తారట.
యా,
అదంతా అంటే రైల్వేల గుండా వెళ్తూ ఇది మన సరుకులు పోతాయి. సో 86% సరుకులు
అవును
ఈ రెండింటి ద్వారా వెళ్తాయి.
అవును. అయితే ఇప్పుడు ఏమన్నారంటే, ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటర్ వేస్ అనేది వేరు, మీరు జస్ట్ వాటర్ వేస్ అన్నారనుకోండి అది మళ్ళీ వేరైపోతుంది. ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే వేరు.
ఇన్లాండ్ వాటర్ వేస్, యా.
సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. వాటర్ వాటర్ వేస్ అంటే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ పేరు సాగరమాల.
సాగరమాల ఈ ప్రాజెక్ట్ పేరు,
ఈ ప్రాజెక్ట్ పేరు కాదు. మీరు మీరు ఇన్లాండ్ వాటర్ వేస్ తోటి కంపేర్ చేసుకోవద్దు. మొత్తం కలిపి వాటర్ వేస్ అనే దానికి సాగరమాల. సాగరమాల అంటే ఏంటంటే, సాగరమాల ఏంటంటే మనకి చాలా పెద్ద కోస్ట్ ఉంది.
రైట్
రైట్ కోస్ట్ అంటే ఇప్పుడు బాంబే ఉంది, కోచిన్ ఉంది, వెస్ట్ కోస్ట్ మీద ఉన్నాయి కదా.
రైట్
అలానే కాకినాడ ఉంది, వైజాగ్ ఉంది. మన ఊరికి మనకి తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు పేర్లతో అర్థమయ్యేటట్టు చూసుకుందాం. కాకినాడ, వైజాగ్, మచిలీపట్నం అట్లా వెళ్ళారనుకుంటా. అది కూడా సీ ఉంది కదా మనకు అక్కడ, బంగాళాఖాతం. సో ఇప్పుడు కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళాలి, వెళ్ళటానికి రోడ్డు మీద వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు. అలానే నేను ఒక ఆ సీ మీద కూడా, ఆ సముద్రం మీద కూడా ఒక వేవ్ వేసాను అనుకోండి, ఒక బోర్డ్ ఒక షిప్ అలా తిప్పగలిగేది నేను. అందులో కూడా మనుషులు, అందులో కూడా కార్గో అవన్నీ తిప్పచ్చు కదా.
అబ్సల్యూట్లీ
అలా అదే. కానీ ఇప్పుడు కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళిన తర్వాత, వైజాగ్ నుంచి సే అది ఇన్లాండ్ ఏదైనా ఒరిస్సాలో ఏదో ఇన్లాండ్కి వెళ్ళాలనుకుందాం, లేదా వైజాగ్ నుంచి ఇట్లా ఆలోచించాను, వైజాగ్ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి రోడ్ ఎక్కేసి రాజమండ్రికి వచ్చి, రాజమండ్రి నుంచి భద్రాచలం మళ్ళీ ఇన్లాండ్ వాటర్ వేస్లో వెళ్ళారనుకోండి.
ఓకే,
ఇప్పుడు రోడ్డు, రైలు, సముద్రము, నది.
రైట్,
రోడ్డు, రైలు, సముద్రము, నది, నాలుగుట్లోనూ మనం కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి అన్నిటిలోంచి కనుక అన్ని వస్తువులు మనుషులు తిరగటం చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏవైనా వెళ్ళటం అనేది సులువైపోతుంది అని ఒక వైట్ పేపర్ తీసుకున్నారు. సో ఆ వైట్ పేపర్ తయారు చేసి సాగర్మాల అని ఒక పెద్దది తయారు చేసి అదంతా కోస్టల్ సీ బేస్డ్ మీద డెవలప్మెంట్, వాటిలతోటి రోడ్డు, సీలో తిరిగే వాటిలకి ఇన్లాండ్ కోసం రోడ్డు, ల్యాండ్ సారీ రోడ్డు, రైలు, నది,
నది
ఈ మూడింటిని కలుపుతూ వెయ్యాలి అని అనే ఉద్దేశంతో ఇది ఓవరాల్ బిగ్ పిక్చర్. అది ఈ బిగ్ పిక్చర్లో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ కింద ఈ టాపిక్లో మెయిన్గా ఫోకస్ దీని గురించి మాట్లాడుకుందాం. నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ మాత్రమే మాట్లాడుకుందాం,
సముద్రం నుంచి కాకుండా లోపల.
సముద్రంలోవి, సముద్రంలోది బిగ్ పిక్చర్లో ఉంచేసుకుందాం. సముద్రం లోపలిది, సముద్రం కాకుండా భూమి మీద ఉన్న నదులలో వేసే వేస్ మాత్రమే మాట్లాడుకుందాం. వాటిల్ని క్లియర్గా ఇన్లాండ్ నేషనల్ వాటర్ వేస్ అంటారు.
ఓకే,
ఇప్పుడు విశేషం ఏంటంటే వాటికి కూడా నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు NH5, NH6 అనుకుంటాం నేషనల్ హైవే రోడ్లకి కదా.
రైట్,
అలానే ఇన్లాండ్ వాటర్ వేస్కి కూడా పేర్లు ఉన్నాయి.
ఓకే,
ఫస్ట్ ఏం చేసుకుందాం అంటే మొత్తం కాకుండా బేసిక్గా చెప్తాను. నేషనల్ వాటర్ వే 1, NW1 అంటారు దీన్ని.
నేషనల్, ఓకే, నేషనల్ హైవే 1 లాగా
నేషనల్ వాటర్ వే 1.
ఓకే,
అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అది నేషనల్ వాటర్ వే 1 అంటే, అది గంగా నది మీద వేసిన దాన్ని నేషనల్ వాటర్ వే 1 అన్నారు.
సో మొన్న ఏదైతే వార్తల్లోకి వచ్చిందో
అదే అది అన్నమాట. ఆయన మోడీ గారు
మన కలకత్తా నుంచి వారణాసికి,
అది అది ఎక్కడి నుంచి అంటే ప్రయాగ్రాజ్ నుంచి హాల్డియా వరకు వెళ్తుంది. ప్రయాగ్రాజ్ అని ఇదివరకు అలహాబాద్ అని.
అలహాబాద్ అవును
అన్నమాట. అక్కడి నుంచి హాల్డియా వరకు వెళ్తుంది. దాని టోటల్ డిస్టెన్స్ 1620 కిలోమీటర్లు అన్నమాట. అది ఏ ఏ రివర్స్లోంచి వెళ్తుందంటే గంగా నది, భగీరథ నది, హూగ్లీ రివర్, ఈ హూగ్లీ నదుల్లోంచి, మూడు నదుల్లోంచి వెళ్తుంది అది ఎండ్ టు ఎండ్. ఇప్పుడు బస్సులకి బస్ స్టాండ్లు ఉంటాయి, రైళ్లకి రైల్ స్టేషన్లు ఉంటాయి కదా.
అవును,
అలానే వీటికి కూడా టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. వీటికి టెర్మినల్స్ ఫ్లోటింగ్ టెర్మినల్స్ ఉంటాయి ఎట్లా అనమాట. అవి ఎక్కడెక్కడ పెట్టారంటే హాల్డియా, ఫరక్కా, పాట్నా దగ్గర ఫ్లోటింగ్ టెర్మినల్స్, అలా కాకుండా నాన్ ఫ్లోటింగ్ టెర్మినల్స్ అంటే నది ఒడ్డుకొచ్చి ఆగేవి, అలాంటివి ఏమో కలకత్తా, బాగల్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్ అలా పెట్టారు అన్నమాట. అది నేషనల్ హైవే, నేషనల్ హైవే అంటున్నాను పొరపాటున, నేషనల్ వాటర్ వే 1.
నేషనల్ వాటర్ వే 1
అది. అలానే మరి నేషనల్ వాటర్ వే 2 కూడా ఉంది.
అదెక్కడ నుంచి?
అది బ్రహ్మపుత్ర నది మీద ఉంటుంది అన్నమాట.
ఓ, బ్రహ్మపుత్ర నది. కానీ అది ఫాస్ట్ గా వెళ్తుంటది కదండి అది.
వెళ్తే వెళ్తుంది, నేను కూడా ఫాస్ట్.
అంటే ఫాస్ట్ గా వెళ్ళటం అంటే నేను అన్నది నీటి ఒరవడి ఎక్కువ ఉండి లోతు ఎక్కువ ఉండకుండా వెడల్పుగా ఉండకుండా ఉంటది. వెడల్పు ఉంటది కానీ
లోతు ఎక్కువ ఉంటుంది.
లోతు ఎక్కువ ఉంటుందా అది?
గంగానది ఆ లోతు గురించి చెప్తాను తర్వాత. లోతు వీళ్ళకి ఎక్కువ అక్కర్లేదు.
అంటే నాకు అనిపించింది ఏంటంటే గంగా నది అన్నది పెద్దది, వైడ్ గా ఉంటది కాబట్టి అంటే వెడల్పుగా మెల్లగా ఒక పడవల ద్వారా వెళ్ళొచ్చు. కానీ బ్రహ్మపుత్ర దానికి ఓకే.
మీకు ఇది మొత్తం మనం మాట్లాడుకునే టైంకి అది కూడా ఆ డౌట్ కూడా తీరిపోతుంది.
ఓకే ఓకే.
వాళ్ళు లోతు ఎక్కువ అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి వెహికల్స్ ని తయారు చేస్తున్నారంటే 1.5 మీటర్ లోతు ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ కల.
ఓ వావ్. 1.5 మీటర్ అంటే మరీ 5 అడుగులు
చాలు చాలు వాళ్ళకి. 1.5 మీటర్ ఉంటే చాలుట ఆ వెళ్ళటానికి. కానీ అన్ని చోట్ల 10 మీటర్లు 5-10 మీటర్లు పైనే ఉంటున్నాయట. ఇప్పుడు ఈ గంగా నది మీద అయితే 10 మీటర్లు పైనే ఉన్నాయట చాలా చోట్ల.
మరి 1.5 మీటర్ అంటే ఆ పడవ యొక్క లోపల హల్ ఉంటుంది చూసారా, అది తగులుతుందేమో అండి.
అలా ఉండవు, ఇవి ఫ్లాట్ షిప్స్ ఇవన్నీ. వాళ్ళు దీని టెక్నాలజీ కూడా
ఓకే ఓకే,
దానికి తగ్గట్టుగా తయారు చేస్తున్నారు వాళ్ళన్నీ. ఏంటంటే ఇప్పుడు మీరు కరెక్ట్ గా అడిగారు క్వశ్చన్, నదిలో వెళ్ళటమే కదా మనం చిన్నప్పటి నుంచి వెళ్ళాం పడవలు ఏంటి గొప్పతనం అనుకోవచ్చు. ఒకటి అలా కాదు, వీఆర్ యూజింగ్ ఫర్ కంటైనర్స్. ఆ కంటైనర్స్ ఏంటంటే వీటికి స్మాల్ కంటైనర్, బిగ్ కంటైనర్ ఉంది. వాటర్వే కంటైనర్స్ స్టాండర్డ్స్, ఆ కంటైనర్స్ ఎన్ని పెట్టడానికి ఉండాల్సిన షిప్ స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. టెర్మినల్ ఎలా ఉండాలి, టెర్మినల్ స్టాండర్డ్స్, ఎంత ఎత్తులో కట్టాలి, ఆల్ స్టాండర్డ్స్ ప్రకారం అలా కట్టుకెళ్తున్నారు ఇవి అన్నమాట. అది సరే, మనం ఫస్ట్ ఇవన్నీ చూద్దాం. ఎన్ని హైవేలు కడుతు, ఎన్ని వాటర్ వేలు కడుతున్నారు చూసారా, నోటికి హైవే హైవే అని వచ్చేస్తుంది.
హైవేనే వస్తుంది.
బ్రహ్మపుత్ర రివర్ మీద కట్టే వాటర్ వేని వాటర్ వే 2 అంటారు అన్నమాట. ఇది బ్రహ్మపుత్ర రివర్ సదియా టు దుబ్రి అస్సాం స్టేట్ లో వెళ్తుంది ఇది అన్నమాట.
ఓకే,
అది అన్నమాట. ఇది అస్సాం స్టేట్ లో సదియా నుంచి దుబ్రి వరకు వెళ్తుంది ఇది బ్రహ్మపుత్ర రివర్ ది. అలానే నేషనల్ వాటర్ వే 3 అని ఉంది.
ఇది
యా నేషనల్ వాటర్ వే 3 ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే వెస్ట్ కోస్ట్ లో అనమాట. ఇది కేరళలో కొల్లం నుంచి కొట్టాపురం వరకు వెళ్తుంది ఇది అనమాట. ఇది 205 కిలోమీటర్లు. ఇదేమో మీరు నేషనల్ వాటర్ వే 1 ఏమో అన్నిట్లో పెద్దది. అది చెప్పా కదా ఎన్ని ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను మీకు. అది
అది
1620 కిలోమీటర్.
1620 అది మన కోల్కతా నుంచి ప్రయాగరాజ్ దాకా.
అది నేషనల్ వాటర్ వే 2 ఏమో అది కేవలం అస్సాంలోనే వెళ్తుంది. బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడ ఉంటే అక్కడ అనమాట. అది మొత్తం 891 కిలోమీటర్లు అండి అది అది అనమాట నేషనల్ వాటర్ వే 2. నేషనల్ వాటర్ వే 3 ఏమో ఇది కేరళలోది. ఇది ఇది ఏమో 205 కిలోమీటర్లు అనమాట. ఇది నేషనల్ వాటర్ వే 4. అది దేని మీద అంటే మన గోదావరి నది మీద. ఇది గోదావరి గోదావరి కృష్ణా నదుల మీద ఇది అనమాట.
అది కూడా ఒకటి పెట్టారు.
1,995 కిలోమీటర్లు ఇది కాకినాడ నుంచి పాండిచెర్రి వరకు అనమాట. ఇది కాకపోతే దీనికి ఏంటంటే దీనికి జంక్షన్లు కూడా పెట్టారు. భద్రాచలం నుంచి రాజమండ్రి,
ఓకే,
భద్రాచలం నుంచి రాజమండ్రి, అలానే మన వజీరాబాద్ నుంచి విజయవాడ అనమాట. విజయవాడను రాజమండ్రి ఏమో జంక్షన్స్,
ఓకే,
రోడ్ జంక్షన్స్ అవి. భద్రాచలం నుంచి రాజమండ్రిలో ఎండ్ అయిపోతుంది అది, వజీరాబాద్ నుంచి విజయవాడలో ఎండ్ అయిపోతుంది. కాకినాడ నుంచి ఎక్కడి వరకు వెళ్తుందంటే అది మొత్తం చెన్నై దాటి పాండిచెర్రి లాస్ట్ వరకు, లాస్ట్ స్టేజ్ పాండిచెర్రి ఆ వాటర్ వేస్కి NW4. 1,095 కిలోమీటర్లు అది.
బ్రహ్మాండంగా ఉంది
అది అనమాట. ఇది ఒకప్పుడు ఉండేది వాడారు, ఇప్పుడు దాన్ని కడుతున్నారు. అది అది
సో ఇవి మధ్యలో అంటే మధ్యలో ఏదన్నా మన ఆనకట్ట కానీ డ్యామ్ లాగా ఏదన్నా వస్తే ఏంటంటే దాన్ని అక్కడ మళ్ళా లారీల ద్వారా
అలా ఏముండదు సార్. వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి పక్క నది చాలా పెద్దది, వీళ్ళు చూసుకుని వేస్తున్నారు ఇవన్నీ. ఇప్పుడు డ్యామ్ ఉందంటే డ్యామ్ మొత్తం ఉండదు, అదేదో ఒక సెక్షన్లో ఉంటుంది, ఇంకో సెక్షన్లోంచి వెళ్తారు.
రైట్,
ఆ డ్యామ్ ఉంటే డ్యామ్ కింద నుంచి పైనుంచి లారీ ఎక్కటం అదేం ఉండదు. వాటర్ వే అంటే అది ఎండ్ టు ఎండ్ వాటరే ఉంటుంది.
ఓకే ఓకే, సో దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్.
నేషనల్ వాటర్ వే 4, 1095 కిలోమీటర్లు, అంటే అన్ఎండెడ్ లైన్స్ అవన్నీ అన్నమాట. నేషనల్ వాటర్ వే 5 ఉందనుకోండి, ఇది ఈస్ట్ కోస్ట్ లో కడుతున్నారు, బ్రాహ్మణి మహానది రివర్స్ మీద కడుతున్నారు అన్నమాట. ఇది ఇది 623 కిలోమీటర్లు, ఇది ఒరిస్సా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది నేషనల్ వాటర్ వే 5 అన్నమాట. అది రివర్ డిస్టెన్సెస్ చూడాలి, కెనాల్స్ రివర్స్ అన్నిట్లోంచి వెళ్తున్నాయి, ఇవి ఉత్తర రివర్లోంచే వెళ్ళట్లేదు. ఇప్పుడు మన ఇందాక చెప్పే నేషనల్ వాటర్ వే 4 ఉందనుకోండి, అది ఓన్లీ రివర్లో వెళ్ళట్లేదు. అది ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులోకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి రివర్ ఎక్కడుంది, కెనాల్, ఆ కెనాల్లో వెళ్తుంది అది. పులికేట్ లేక్ కెనాల్ వాటిల్లోంచి వెళ్తుంది.
మొత్తం చూసుకొని దే ఆర్ ఓకే మేనేజింగ్.
అది కెనాల్స్ రివర్స్ వాగులు ఏవి దొరికితే అవి అన్నమాట.
సో నౌ దీంట్లో ఓకే
ఓకే, అది 5 చిన్న కంప్లీట్ చేద్దాం. ఇది నేషనల్ వాటర్ వే 5 ఏమో చెప్పే కదా, అది బ్రాహ్మణి మహానది డెల్టా రివర్ సిస్టమ్ అని ఎందుకంటున్నారంటే అందులో అనేక కెనాల్స్ ఉంటాయి, ఒక్కొక్క పేరు చెప్పాలంటే చాలా ఉంటుంది.
రైట్.
అది నేషనల్ వాటర్ వే 6 కూడా ఉంది. 6 లే మొత్తం 6 నేషనల్ వాటర్ వేస్ అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే లఖీపూర్ నుంచి బంగా అనమాట. అది కూడా ఇన్సైడ్ నార్త్ ఈస్ట్లో ఉంది ఇది కూడా అనమాట. అది సో అది నేషనల్ వాటర్ వేస్. 6 నేషనల్ వాటర్ వేస్ అంటే ఇది హైవేస్ టైప్లో వి 6 చెప్పాను మీకు, రైట్?
6 చెప్పారు ఇప్పటి వరకు.
అసలు ఇది కాదు లెక్క, మీకు చెప్పాల్సింది ఏంటంటే అది ఊరికే ఇంట్రొడక్షన్ కోసం చెప్పాను. అసలు ఏంటంటే మొత్తం కలిపి 111 అఫీషియల్లీ నోటిఫైడ్ ఇన్లాండ్ నేషనల్ వాటర్ వేస్ని తయారు చేశారు అన్నమాట. కట్టాలి అని నిర్ణయించి వాటిని ప్లాన్ చేశారు.
ఓకే,
నేషనల్ వాటర్ వే యాక్ట్ 2016 అన్నమాట. అది ఆ 2016లో మొదలెట్టారు. యాక్చువల్లీ నేషనల్ వాటర్ వేస్ అనేది మొదట్లో మనకి 1985లోనే మొదలైంది అన్నమాట, కానీ దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళలేదు. ఈ కార్గో తీసుకెళ్ళటం, ఆ కొంచెం కొంచెం తిప్పటం, అమెచ్యూర్గా తిప్పటం అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి.
ఇంత సిస్టమ్గా లేదు,
సిస్టమేటిక్గా ఇలా హైవేస్ని 4 లేన్లే కట్టాలి, షోల్డర్ ఉండాలి, మనిషి ఇటే నడవాలి, అటే వెళ్ళాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇలానే రోడ్డు వేయాలి. ఆ మోడల్లోనే వాటర్ వేస్ని కూడా ఒక ఫార్మల్ వేలో చేయాలి అనేది అంతగా అవ్వలేదు. ఫార్మాలిటీ ఉంది కానీ, ఒక చార్టర్ ఉంది కానీ దాన్ని అంత ఫార్మల్గా చేయలేదు. సో విశేషం ఏంటంటే ఈ 111లో 106 కొత్త వాటర్ వేస్ని ప్లాన్ చేసింది జస్ట్ 2016లోనే. అంటే 111లో 106ని తీసేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 5 మాత్రమే ఉండేవి. 4
ఓకే ఓకే.
అది 2016 యాక్ట్ అయిన తర్వాత ఒకేసారి 106ని తయారు, ఇవి కట్టాలి అని తయారు చేశారు అన్నమాట. అది
మాన్యుమెంటల్ ప్రాజెక్ట్ అది.
అయితే ఇందాక నేను 1, 2, 3, 4, 5 అరని నేషనల్ పార్క్ వెళ్ళి నేట్ చెప్తున్నాను నేషనల్ వాటర్ వేస్ అని. అందులో నేషనల్ వాటర్ వే 1, 2, 3 ఈ మూడు ఆల్రెడీ ఆపరేషనల్.
ఒకటిది, రెండవది బ్రహ్మపుత్ర, మూడవది మీరు గుజరాత్ అన్నారు.
అది కాదే, మూడోది గుజరాత్ అన్నానా నేను?
మూడోది గుజరాత్ అన్నట్టున్నారు. అంటే బ్రహ్మపుత్ర ఇది గుజరాత్, తర్వాత నాలుగోది,
మూడోది కేరళలో ఉందని చెప్పాను.
మూడోది కేరళ. ఓకే,
ఆ మూడు ఆల్రెడీ ఆపరేషనల్ అన్నమాట. ఆపరేషనల్ అంటే కార్గో, ప్యాసింజరు, క్రూయిజ్ వెజల్స్ అన్ని తిప్పుతూ ఉన్నారు ఆల్రెడీ వాటి మీద.
క్రూజులు కూడా
ఉన్నాయి. అది కేరళలో టూరిజంకి వెళ్తే వాటి మీద క్రూయిజ్లో వెళ్ళొచ్చు మీరు. క్రూయిజ్ ఉంది కదండి, మనకి గోదావరి సినిమా కూడా తీశారు.
చిన్న బోట్లు, అది అంత పెద్ద,
అంటే అంత పెద్ద అంటే అప్పుడు లాంచీ సర్వీసులు ఉండేవి, ఇప్పుడు క్రూయిజులు తిప్పుతారు వాటిల్లోనే. పిండి కొద్దీ రొట్టె డబ్బులు ఉంటే సరి.
ఓకే, ఐ గాట్ దట్.
అయితే ఏంటంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ 4, 5 కూడా 2010లో కంప్లీట్ అయిపోయింది అనమాట, 4 అండ్ 5 కూడా. అంటే ఏంటి, మనం ఇందాక మాట్లాడుకున్నాం కాకినాడ, భద్రాచలం, అదంతా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ NW5 2014లో అప్డేట్ చేశారు, అదే మనది అనమాట. సో ఈ కొత్తగా ఇచ్చిన 106 వాటికి టెక్నికల్ ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీస్ అన్ని మొదలెట్టేశారు కూడా అనమాట వీటిలన్నిటికీ. వికీపీడియాలో చూసుకుంటే ప్రతి వాటర్వే పేరు ఏ స్టేట్స్ లో ఉంటుంది,
ఐ థింక్ ఒక సాగరమాల అని ఒకటి ఉందండి, sagarmala.gov.
అది వేరు, నేను ఇందాకే చెప్పాను కన్ఫ్యూజ్ అవ్వద్దని. సాగర్మాల అంటేనేమో సాగర్
మొత్తం
సముద్రం,
సముద్రం.
ఇది ఇన్లాండ్ వాటర్వేస్ వేరు, నేషనల్ వాటర్వే అంటారు వీటిల్ని అనమాట. సో కొన్ని పేర్లు చెప్తాను, పేర్లు ఎలా ఉంటాయి చూడండి. NW 1, 2, 3, 4, 5 మనం మాట్లాడేసుకున్నాం కదా, అట్లానే NW 6 ఏమో ఆయి రివర్ అస్సాంలో ఉంటుంది, NW 7 అజోయ్ రివర్ వెస్ట్ బెంగాల్, అట్లానే చిన్నవి చెప్తున్నా చాలా ఉన్నాయి, నెంబర్లు కూడా ఇచ్చారు అన్నిటికీ. NW 42 గోమతి రివర్ ఉత్తరప్రదేశ్ అనమాట. సో మన తెలుగు వాళ్ళం కాబట్టి మనం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుందాం అనమాట. ఈ లిస్ట్లో చూసుకుంటే ఉంటాయన్నమాట ఇవన్నీ అనమాట. ఇందాక చెప్పే కదా ఒకటి భద్రాచలం, అవన్నీ తుంగభద్ర రివర్ మీద వేసేది NW 104 తెలంగాణ కర్ణాటక ఏపీ 230 కిలోమీటర్ల తుంగభద్ర రివర్ మీద కడతారు. అంటే ఇంకా అది ప్రస్తుతం ఫీజిబిలిటీ స్టడీలో ఉంది, కానీ నెంబర్ ఇచ్చేశారు కట్టాలనేది ఖచ్చితం అనుకున్నారు. ఇంకోటి NW 109 అది వైంగనా రివర్, ప్రాణహిత రివర్ల మీద మహారాష్ట్ర అండ్ తెలంగాణలో ఉంటుంది అది.
వైగంగా అది వార్ధా దగ్గర ఉంటుంది.
వైగంగా ప్రాణహిత మహారాష్ట్ర తెలంగాణలో ఉంటుంది అది.
ఓకే, సో నెక్స్ట్, సో నౌ దట్ మీరు ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి, నెక్స్ట్ మీకు ప్రశ్న ఏంటంటే దీనివల్ల, అంటే ఇందాక చెప్పినట్టు 50% మనకు రోడ్ల మీద నుంచి వెళ్తారు, అంటే వెళ్తాయి అవి సరుకులు, 36% ట్రైన్స్ రైల్వే మార్గం గుండా, 6% సముద్ర మార్గం గుండా వెళ్తాయట. సో అది 6 అన్ని కలిపేస్తే లిటరల్లీ మనకు 90% ఇవి ఉన్నాయి. సో ఈ దీని వల్ల అంటే మనకి సరుకుల రేటు తగ్గటం కానీ లేకపోతే త్వరగా చేరుకోవటం కానీ ఏ రకంగా బెనిఫిట్ భారతదేశానికి?
బెనిఫిట్ ఏంటంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండటం వలన పంపించాలి, తిరగాలి, తిప్పాలి అనుకున్న వాళ్ళకి అనేక అవెన్యూస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు ఒక లెటర్ ఉంది, లెటర్ తొందరలేదనుకోండి మామూలుగా పోస్ట్ బాక్స్లో పడేస్తారు, లేదు నాకు తొందరగా పంపించాలనుకోండి మీరు ఏం చేస్తారు స్పీడ్ పోస్ట్లో పంపిస్తారు. మీకు మామూలుగా పంపించే అవకాశం లేకుండా నేను స్పీడ్ పోస్ట్ ఒక్కటే పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు మామూలుగా జస్ట్ అమ్మా బాగున్నావా అనే ఉత్తరం కూడా స్పీడ్ పోస్ట్లో వేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, అమ్మా బాగున్నా అడగటానికి కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, 10 రూపాయలతో పోయేది 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రైట్? సో ఇప్పుడు మీ గూడ్స్ లేట్గా చేరచ్చు, త్వరగా చేరచ్చు అనే డిఫరెన్సియేషన్ ఉంటుంది చూసారా, దాని ప్రకారంగా మీరు ఎటు పంపించాలో ఆలోచించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అయితే రేట్లు చూద్దాం, వీళ్ళు ఇచ్చిన రేట్ ఏంటంటే కాస్ట్స్, రైల్వేస్ ద్వారా పంపిస్తే ఫ్రైట్ ప్రీ ట్యాక్స్ ఫ్రైట్ రూపాయి, పోస్ట్ ట్యాక్స్ సర్వీస్, ఇవి సర్వీస్ ట్యాక్స్ రోజులు ఇవి, ఇంకా జిఎస్టీ తోటి కాదు, ప్రీ ట్యాక్స్ రేట్ మాట్లాడుకుందాం. కిలోమీటరు టన్ను పర్ కిలోమీటర్ 36 రూపాయలు రైల్వేస్.
ఓకే,
హైవేస్ అయితే 2.50 రూపాయలు. ఇన్లాండ్ వాటర్ వేస్ అయితే 6 రూపాయలు. అంటే రైల్వేస్లో పంపించిన దానికంటే కూడా ఒక 30 పైసలు పర్ టన్ కిలోమీటర్ చీపర్ ఇన్లాండ్ వాటర్ వేస్లో పంపిస్తే కనుక.
ఓకే, సో నేచురల్లీ ఇది డబ్బులు, అంటే కాస్ట్ ఆఫ్ మన ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గినట్టే. ఇది
టైం ఎక్కువ పడుతుంది, రైలు రోడ్డు వాటికంటే వాటర్ వేస్లో టైం ఎక్కువ పట్టచ్చు. ఇంకోటి ఏంటంటే అది కూడా డిపెండెన్స్, ఇప్పుడు భద్రాచలం నుంచి కాకినాడకి స్ట్రైట్ రోడ్ ఉండకపోవచ్చు, అదే గోదావరి నది స్ట్రైట్ గా ఉండుండొచ్చు, నాకు సరిగ్గా తెలియదు ఇవన్నీ, నాకు అంత జియోగ్రఫీ తెలియదు కానీ.
గోదావరి భద్రాచలం నుంచి అది కొండల ద్వారా వెళ్తుంది.
యా కొండలు ఎక్కి కొండలు దిగకుండా
అది
స్ట్రైట్ గా
ఇప్పుడు
వెళ్ళచ్చు.
పోలవరం ప్రాజెక్ట్ వచ్చేస్తే మళ్ళీ అక్కడ అక్కడికి ఆగిపోద్ది అది.
కొంచెం మారుతుంది,
యా
ఆగదు ఆగదు ఏది, పక్క నుంచి వెళ్తాయి అంతే.
అంటే ఈ ప్రాజెక్ట్ ఉన్న వరకైతే ఆగిపోద్దిలేండి, అక్కడ కంప్లీట్ ఇది కట్టేస్తారు కదా, మేబీ అక్కడ నుంచి మళ్ళీ
చిన్న కాలం ఉంటే ఆ కాలంలోంచి పంపిస్తారు.
చూడాలి. అంటే హౌ దే
ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటే ఆలోచించుకోండి, మీరు అంత కేవలం నదిలోంచే వెళ్తున్నావు కాదు, ఇవి నదులు కాలువలు వాగులు అన్నిట్లోంచి వేస్తున్నారు ఇది.
ఓకే,
ఇప్పుడు వాగులోంచి కూడా పంపిస్తున్నారు, ఇందాక నేను చూపించాను
చెప్పాను వాగులు చెప్పారు. సో బేసికల్లీ రోడ్లను ఎట్లయితే ఇంతకు ముందు కలిపారో, భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నిటినీ నీటి ద్వారా సరుకులు తీసుకుపోయే మార్గంలాగా మారుస్తున్నారు.
మార్చుతున్నారు నదులు అని అనే ఒక్క మాట అంటే అది మళ్ళీ
అదే, నదులు అంటే వాటర్ వేస్ అనాలే,
అన్ని వాటర్ నదులు వాగులు
పారివాహిక ప్రాంతం అన్నది
ఆర్టిఫిషియల్ గా కట్టిన కెనాల్స్ అన్నిటినీ వాడుతున్నారు. దే ఆర్ యూజింగ్ బకింగ్హామ్ కెనాల్ అని ఒకటి ఉంది మెడ్రాస్ నుంచి విజయవాడకి, అది కూడా వాడుతున్నారు వీటికి వాళ్ళ ప్లాన్ లో.
ఇంప్రెసివ్. సో దీనితోని అంటే
డెఫినెట్ ఏంటంటే ఇంటర్నేషనల్ గా వాటర్ వేస్ అనే వాటిని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎన్వైరాన్మెంటల్ ఫ్రెండ్లీ, కాస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కింద డిక్లేర్ చేశారు.
అంటే ఎక్కువ కాలుష్యం రాదు దాని నుంచి,
కాలుష్యం ఉండదు, మళ్ళీ నేమో అది చీపరు, ఇది టైం ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు డిపెండింగ్ ఆన్ డిస్టెన్స్. ఇది ఎక్కువ పట్టినా కూడా నాకేం పర్లేదు, పాడైపోయే వస్తువులు కాదు, ఇవాళ్ళు రేపటికల్లా వెళ్ళకుండా ఎల్లుండికి వెళ్ళినా పర్లేదు అనుకున్న వాళ్ళు వీటిల్లో వాడతారు. ఇప్పుడు మీకు మంచి ఆప్షన్స్ ఉంటాయి, పోస్ట్ కార్డు, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో పోస్ట్ కార్డు, ఇన్లాండ్ లెటరు, స్పీడ్ పోస్టు. బాగా అర్జెంట్ అయితే అట్లాగూ ఫ్లైట్లో పంపిస్తారు డబ్బులు ఎక్కువ పెట్టి.
ఓకే, సో దట్ మీన్స్ ఓకే, రోడ్ల మీద కూడా ఒత్తిడి. అంటే ఇంతకుముందు నాకు గుర్తుండేది నా చిన్నతనంలో కాకినాడ నుంచి శ్రీరామదాసు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని ఉండేదండి ఒకటి, ఎస్ఆర్ఎంటీ అని, వాళ్ళవి అంటే ఈ గూడ్స్ తీసుకొచ్చే లారీలు వాళ్ళు ఉండేవి అన్నమాట. సో ఇప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలు కూడా తగ్గుతాయి, ఎందుకంటే మీరు ఈ మొన్న చెప్పినటువంటిది పెప్సీ వాళ్ళు 16 లారీల సరుకు ఉన్న ఫుడ్ని పంపారట.
పంపిస్తారు. ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఆలోచించుకోవాలి, దీన్ని మీరు ఎక్స్ట్రాపొలేట్ చేసి ఆలోచించుకోండి. కొత్త లాజిస్టిక్స్ కంపెనీలు వస్తాయి. ఈ ఈ కంటైనర్స్ ఎలా ఉంటాయంటే ఒకే కంటైనర్ని ట్రైన్ మీద పెట్టచ్చు, ఆ ట్రైన్లోంచి రోడ్డు మీద పెట్టచ్చు, రోడ్డు నుంచి సీలోకి వెళ్ళే షిప్ మీద పెట్టచ్చు. ఆ కంటైనర్లో వస్తువుల్ని తీయటానికి రేపొద్దున ఇండియాలో కూడా డ్రోన్స్ వాడుతున్నారు ఆల్రెడీ ఈ కంటైనర్ కంపెనీలు వాళ్ళు, డ్రోన్స్ వాడచ్చు. సో ఒక ట్రాన్స్పోర్టేషను వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేసు లాజిస్టిక్స్ ఎలా తీసుకెళ్తే నేను నా తక్కువ డబ్బులతో తొందరగా తీసుకెళ్ళగలుగుతాను అనే ఒక సిస్టమ్స్ ఉంటాయో ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇలాంటివి డెవలప్ అయితే అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు ఇలాంటి వాళ్ళందరూ అట్లా వీటిలన్నిటినీ ఆప్టిమైజ్ చేసుకుని వాడాలని ట్రై చేస్తారు చీపర్గా చేసుకోవటం కోసం. నా గూడ్స్ని చీప్గా ఎలా చేసుకోగలుగుతాను.
వండర్ఫుల్, వండర్ఫుల్. సో దిస్ ఈజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి ఇది
వన్ ఆఫ్ ద గ్రోత్ స్టోరీస్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. ఇవన్నీ
చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఈ రకంగా చూస్తే.
యా ఇదేమి ఒక్క రోజులో అయిపోయేది కాదు, ఇందాక చెప్పుకున్న హైవేలో ఇప్పటికీ 3 హైవేలు వేశారు. హైవే హైవే అని వచ్చేస్తోంది నోటికి, కానీ అది వాటర్ వే అనాలి ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు. సో ఇప్పటికి 3 వాటర్వేలు వేశారు లాంగ్ డిస్టెన్స్వి, మొత్తం కలిపి 111 ప్లాన్లో ఉన్నాయి. అవి టైం పడుతుంది, అవేమి ఓవర్నైట్ అయ్యేవి కాదు, ఇవన్నీ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఉంది అది అన్నమాట. 12,000 కిలోమీటర్లు మొత్తం ప్లాన్ అండి, ఒకటి కాదు రెండు కాదు.
దిస్ ఇస్ బిగ్ డీల్. యా అంటే ఇంత పెద్ద, అది ఒక చెప్పాలంటే ఇది ఒక రెవల్యూషన్. ఇది దీని గురించి ఏమైనా పెద్ద పట్టించుకోవట్లేదు జనాలు, అది చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు దీని గురించి మాట్లాడలేదు.
మన వాళ్ళు అన్ని కొట్లాటలు మాట్లాడుకుంటారు, మంచి ఎందుకు మాట్లాడతారు?
ఎందుకంటే అమెరికాలో మీకు డౌన్ సౌత్ మిసిసిపి రివర్ మీద ఇట్లా ఉంటాయి, చాలా మటుకు ఈ సామాన్లన్నీ మోసుకొని వెళ్ళేటువంటి సరుకులు ఉంటాయి.
చాలా చోట్ల ఉన్నాయి ఇన్లాండ్ వాటర్వేస్ అనేది, ప్రతి దేశంలోనూ ఎక్కడైతే నదులు ఇవన్నీ ఉన్నాయో అందరూ వాడతారు వీటిని. మనమే ఇంకా ఎక్కువగా డెవలప్ చేసుకోలేదు, ఇప్పుడిప్పుడే మొదలెట్టాం. బెటర్ లేటర్ దాన్ నెవర్ అంటారే.
సో హోప్ఫుల్లీ ఇంకొక 5-10 ఏళ్లలో ఇంకా ఇంకా వండర్ఫుల్ అవ్వచ్చు అనుకుంటా.
అవ్వచ్చు, దీని మీద చాలా ఫోకస్ ఉంది ప్రస్తుతం. వీటికి కూడా సంవత్సరానికి ఇన్ని వేల కిలోమీటర్లు వేయాలి, 200 కిలోమీటర్లు వేయాలి, అలాంటివి కొన్ని రూల్స్ పెట్టుకొని వేస్తున్నారు. సో ఇది కూడా బాగానే ఉంది.
వండర్ఫుల్ అండి. ఐ థింక్ ఇది ఇంత ఈ రేంజ్ లో ఉంటది అన్నది నేను జస్ట్ ఆ న్యూస్ చూసినప్పుడు ఏంటంటే, ఓహో ఏదో పెప్సీ వాళ్ళు సామాన్లు మోసుకొని వస్తున్నారు, ఇదేదో అనదర్ ఫోటో ఆప్ అనుకున్నాను నేను నిజంగా. అంటే కలకత్తా నుంచి ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే, ఎదురుగా అంటే గంగానది కాశీ నుంచి కలకత్తా వెళ్తుంటే ఎదురుగా ఎట్లా వస్తుంది అన్నది కూడా నేను ఆలోచించే ఎట్లా వస్తుంది అని. ఎందుకంటే ఎదురు ఇదటం అంటారు కదా
అంటారు, కానీ ఇవేమి అట్లా ఇవన్నీ బలకట్టుటై బోట్స్ కాదు కదా. ఇప్పుడు ఎదురుగా వెళ్ళటానికి వెనక్కి వెళ్ళటానికి అంతా మోటరైజ్డ్
ఉంటాయి కాబట్టి అందులో అది వాటర్ చాలా స్లోగా ప్రవహిస్తుంది, మెల్లిగా పోతుంటది.
వాళ్ళు ఏంటంటే వచ్చేటప్పుడేమో కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు, తిరిగి వెళ్ళేటప్పుడు పెట్రోల్ ఖర్చు తక్కువ అవ్వచ్చు. నాకు అంత ఇంజనీరింగ్ డీటెయిల్ తెలియదు కానీ అవన్నీ
డెఫినెట్లీ దేర్ ఇస్ ఐ అగ్రీ,
వాళ్ళ అవన్నీ క్యాలిక్యులేషన్స్ లో పెట్టుకునే దే కమ్ టు ద ప్రైసెస్ రైట్.
వండర్ఫుల్ అండి. ఓకే సో చాలా మంచి విషయాలు చెప్పారు, ఐ మీన్ విశ్లేషణ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో అంటే మనకి విమానాల మీద అంత వెళ్ళేటువంటి ఇదేం లేదు. అమెరికాలో అయితే విమానాలు అట్లాంటివి వాడి సరుకులు పంపుతాం, కానీ భారతదేశంలో రోడ్డు రైలు తప్ప ఇంకా లేదు. ఇది పెరగటం ఏంటంటే నాకు అనిపిస్తుంది ఇది ఒక 30-40% మెల్లిగా 10 ఏళ్లలో ఇది కూడా ఆక్యుపై చేయొచ్చు. అండ్ మీరు క్లీన్ అన్నారు కాబట్టి అంటే పర్యావరణ కాలుష్యం ఏం లేకుండా ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో షో చివర్లో నెక్స్ట్
మీరు ఇందాక నేను చెప్పిన వాటిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్లాండ్ వాటర్వేస్ మీద మాట్లాడుకుందాం. హైవేస్, ఇన్లాండ్ వాటర్వేస్, రైల్వేస్ అండ్ చివరికి సాగరమాల, అది మొత్తం ఒకటి కింద మాట్లాడుకోవాలి. ఇట్లాంటి వేసిన సముద్రంలో కూడా వేస్తున్నారు. సముద్రంలో తిరిగేవి సముద్రంలో తిరుగుతాయి, సముద్రంలోంచి రోడ్డు మీదకి వచ్చేవి రోడ్డు ఎక్కుతాయి, సముద్రంలోంచి నదిలోకి వచ్చేవి నది ఎక్కుతాయి, రైలు ఎక్కాల్సినవి రైలు ఎక్కుతాయి. నాకు అలా కాదు చాలా తొందరగా వెళ్ళిపోవాలనుకున్నవి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి ఎయిర్ ఎక్కుతాయి.
అన్ని 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 రకాల వీటిని వాడతారు అన్నమాట. ఓకే సూపర్. సో నెక్స్ట్ ఈ షోలో మనకి చివరిది ఒకటి ఉందండి, ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మహాగఠబంధనని పెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఆయనకి ఏంటి, వాట్ ఈస్ హిజ్ దిస్ థింగ్, వి విల్ టాక్. చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల మైండ్ మీడియాలో. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. సో రమణ గారు, ఇందాక చాలా చక్కటి ఇన్లాండ్ వాటర్వేస్ అంటే అంతర్గతంగా లోపల భూమి మీద ఉన్నటువంటి నదివి పరివాహ ప్రాంతాలు వాగులు వీటిని ఎట్లా వాడుకుంటున్నారు ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పారు. మనం ఈ షోలో చివరిలో మీకు ఒక టాపిక్ చెప్పాను, ఏంటంటే రానున్న వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన మహాగఠబంధన్ ఒకటి తయారు చేస్తున్నారు. దాని గురించి కాస్త మాట్లాడాలని ఐఎమ్ జస్ట్ అంటే బాబు అనుకున్నాను నేను. మీ నా థియరీ ఏంటంటే ఆయనకి ప్రధానమంత్రి కావాలన్న కోరిక బలంగా వచ్చిందని నేను అనుకుంటున్నా. సో మీరు ఏంటి అసలు అంటే ఏంటి ఆయన, వాట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం? నా దృష్టిలో ఏంటంటే ఆయన వాళ్ళ కొడుకు, హీఈస్ నాట్ ఈవెన్ అట్ ఎ పొజిషన్, సరిగా మాటలు కూడా రావు ఆయనకి, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలీదు. అట్లాంటిది ఏదో ఇప్పుడు ఉన్న దాంట్లో ఆయన నెక్స్ట్ టర్మ్ కి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండాలి అని అనుకోవాలి, కానీ ఏదో భారీ ఎత్తున నేను ఇచ్చేస్తా ఇచ్చేస్తా అని దిగి తర్వాత చేతులు కాల్చుకుంటాడా అని నాకు అనిపిస్తుంది. అసలు వాట్ ఈస్ హిజ్ మోటివ్ చెప్పండి, ఏమనుకుంటున్నారు?
నేను ఒక బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం ఒక 1 మినిట్. 1989లో ఎన్నికలు జరిగాయి, జనరల్ ఎలక్షన్, రైట్? ఆ ఎలక్షన్స్ కి ముందు 1985లో జరిగిన ఎలక్షన్స్ లో నేషనల్ లెవెల్లో నేషనల్ అపోజిషన్ పార్టీ ఎవరో తెలుసా మీకు? తెలుగుదేశం పార్టీ. అంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ
అప్పట్లో.
అప్పట్లో అంటే అంతటి లెవెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇది. కాంగ్రెస్ తోటి కొట్లాడతాను అంటే అంటే ఫ్రంట్కి వచ్చేది ఓన్లీ తెలుగుదేశం పార్టీ అన్నమాట. అంటే యాంటీ కాంగ్రెసిజం అనేది దానికి రూట్స్ అన్నమాట. అది ఎందుకు చెప్తున్నానంటే అదేదో యాంటీ కాంగ్రెస్ గురించి చెప్పడం గురించి కాదు, లాస్ట్ క్రితం వారం మాట్లాడుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడుకున్నాము అన్నమాట. సో ఆ 1989లో ఎలక్షన్ జరిగింది,
కాంగ్రెస్ ని
కాంగ్రెస్ ఓడిపోతే
అంటే ఆంధ్రుల ఆత్మగౌరవము కాంగ్రెస్ మనల్ని కించపరిచింది అని చెప్పుకొనే వచ్చినటువంటి పార్టీ ఇది. తెలుగువాడి ఆత్మగౌరవం అన్నది,
తెలుగువాడి సెల్ఫ్ రెస్పెక్ట్ అని వచ్చిన పార్టీ ఇది
అవునట.
సో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు చాలా మందికి హిస్టరీ తెలియదు. తెలుగుదేశం పార్టీ పార్టీ పేరు మార్చి ఇంకో పార్టీ పెడతాను అని ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సంవత్సరంలో అంటే 1984లో ఒక మాట అనేవాళ్ళు, నా పార్టీ పేరు భారతదేశం అని మారుస్తాను అనేవాళ్ళు.
అవును అవును అవును, ఎస్ ఎస్ ఎస్, మీరు ఆయన చాలా పాత విషయం గుర్తు చేశారు.
ప్రజలకు గుర్తు కూడా లేదేమో కానీ భారతదేశం అని పార్టీ పెట్టి నేషనల్ లెవెల్లో యాంటీ కాంగ్రెస్ ఒక కలయికను తీసుకువచ్చి ఒక కొత్త రాజకీయాన్ని, రాజకీయం అనకూడదు అని ఒక కొత్త లీడర్షిప్ని తీసుకొస్తాను అనే ఒక దృక్పథం ఉండేది ఆయనకి అన్నమాట.
అసలు అబ్బో మీరు, ఐ థింక్ యూ టచ్డ్ మై ఓల్డ్ మెమరీస్ అండి ఇది.
సో అది తర్వాత చాలా మంది
చాలా మంది ఇప్పుడు ఈనాడు పేపర్ చదివిన పాత తరం మన శ్రోతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి గుర్తు ఉండే ఉంటది మీరు చెప్పింది భారతదేశం అనే దాన్ని ఆయన ఫ్లోట్ చేశాడు.
సంవత్సరం కూడా చెప్తున్నాను 1984లో అనమాట. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది, ఒక రికార్డ్ స్థాయిలో గెలిచింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత వెంటనే నేషనల్ లెవెల్లో ఏం చేయాలి, జాతీయ స్థాయి పార్టీ ఉండాలి. తెలుగు తెలుగు అంటే బావుళ్ళేది, అది రాయ అది కేవలం ప్రాంతీయతత్వాన్ని తెలుపుతోంది. తెలుగులో భాషలో ఉండొచ్చు కానీ ఒక జాతీయ క్యారెక్టరిస్టిక్ ఉండాలి. జాతీయ క్యారెక్టరిస్టిక్లో ఒక అందరినీ కలిపే
రకంగా, అంటే
కలిపే రకంగా ఒక నేషనలిస్టిక్
జాతీయవాదం, నేషనలిజం. ఇంకా దాంట్లో మళ్ళీ అన్నగారు ఆ విషయంలో ఎప్పుడు వెనకాడలే ఆయన.
సో ఆయన ఉద్దేశంతో భారతదేశం అని పెడదాం అనుకుంటే అప్పట్లో ఆయన చుట్టూరా ఉన్న స్ట్రాటజిస్ట్ మంచి మంచి వాళ్ళు, వాళ్ళు కూడా ఎవరిని ఇప్పుడు కించపరచొద్దు మనం, పాత వాళ్ళు వాళ్ళంతా. సో వాళ్ళందరూ అన్నారు ఫీజిబిలిటీ ప్రకారం మనం ముందుకు వెళ్ళలేము ఈ పేరు పెట్టుకుని, మనం తెలుగు ఆత్మగౌరవంతో వచ్చాం కాబట్టి తెలుగుదేశం అనే ఉంచుదాము, ఇది బ్రాండ్గా ఉండిపోతుంది మనకి. కాకపోతే నేషనల్ లెవెల్లో ఉండే కాంగ్రెస్ని అపోజ్ చేస్తున్న అనేక మందితోటి చేతులు కలిపి వాళ్ళందరినీ ఒక ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చి ముందుకు తీసుకెళ్దాం అన్నారు. ప్రపంచంలో చాలామందికి, ప్రపంచం అంటున్నాను మన దేశంలో చాలామందికి తెలియదేమో, విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఒకే స్టేజ్ మీద ఒకేసారి జ్యోతి బాసు, ఎన్టీ రామారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకేసారి స్టేజ్ మీద నుంచి ముగ్గురు వేరువేరు స్పీచ్లు ఇచ్చి నా దానికి నా కళ్ళతోటి నేను చూశాను నా చిన్నప్పుడు. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ తోటి పుట్టిన పార్టీ అది. నేను కాత ఇందాక చెప్పేటప్పుడు మీకు 1989 అనేది ఎందుకు తీసుకున్నానంటే, 1989లో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది. అది ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచి చెన్నారెడ్డి గారు
ముఖ్యమంత్రి అయ్యారు
రైట్. అది చాలా పెద్ద దెబ్బ తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే అది కనుక గెలిచి ఉంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇవాళకి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రధానమంత్రి ఎన్టీ రామారావు గారు అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆయన చేతిలో 42 సీట్లు, ఆయన 42లో 41 సీట్లు గెలిచిన రోజు ఉంది మన ఆంధ్రప్రదేశ్లో అన్నమాట.
41
అంటే మిత్రపక్షాలతో కలిపి, ఆయన మిత్రపక్షాలు అంటే సిపిఎం మిత్రపక్షమే, బీజేపీ మిత్రపక్షమే, కాంగ్రెస్ పార్టీ కాని వాళ్ళందరూ నా మిత్రులే.
ఓకే, అంటే మంచి ఇది పోగొట్టుకున్నాడు ఆయన
అన్నమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అంత మోస్ట్ పవర్ఫుల్గా ఉన్న రోజుల్లోనే ఓడిపోయిన రోజు అంతటి ఆయన కూడా ప్రధానమంత్రికి పోటీ పడలేకపోయారు కదా.
పడలేదాయన.
ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ ఈజ్ అట్ క్రాస్ రోడ్స్, ఎందుకంటే స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని తెలంగాణ పోర్షన్ ఆఫ్ ద తెలుగు వాళ్ళు ఏమన్నారంటే, మీరంతా మీ పార్టీ మా పక్క స్టేట్ పార్టీ కింద తీసిపారేశారు.
కరెక్ట్, అది
సెంటిమెంట్ అనండి ఏదైనా అనండి, ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. అది పక్క స్టేట్ పార్టీ అనుకున్నారు, తెలంగాణ పార్టీలో దానికి అసలు డిపాజిట్స్ కూడా చాలా చోట్ల రావు కూడా. అయితే కొన్ని పాకెట్స్లో ఇంకా వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఫేవరెటిజం ఉంది, ఎందుకంటే అంతా ఒకటే కదా మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఒక 10 ఏళ్ళు ఆగి చూసుకుంటే అంతా మళ్ళీ మామూలుగా నువ్వు నేననే అనుకుంటా. ఈ డివిజన్ ఊరికే ఒక లైన్ ఉంటుంది అంతే, ప్రస్తుతం సెంటిమెంట్లు ఉంటాయి కదా. ఈ టైమ్స్లో ఉన్న సిచ్యువేషన్లో నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ ఇన్ కంటెస్ట్ ఓన్లీ ఇన్ మ్యాక్సిమమ్ ఆఫ్ 25 సీట్స్.
కరెక్ట్, అది
అంటే 42 నుంచి నీ శక్తి మ్యాక్స్ స్ట్రెస్ శక్తి 25కి తగ్గింది. ఖచ్చితంగా 25లో 25 నువ్వు గెలవు. ఆన్ ఎ గుడ్ డే, ఆన్ ఎ వెరీ గుడ్ డే, ఓకే, ఆన్ ఎ వెరీ గుడ్ డే యూ విల్ విన్ 16 సీట్స్ అవుట్ ఆఫ్ 25. సో గుడ్ డేస్ ఉన్నాయో లేదో అందరికీ తెలుస్తూనే ఉంది, ఒక్క సర్వే కూడా చెప్పట్లేదు. ఆ సర్వేలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అసలు ఓడిపోతారు అన్నట్టే చెప్తున్నాయి ఇవాళ రోజున. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ కూటమిని తయారు చేస్తున్నారు, ఎన్టీ రామారావు గారి ఉద్దేశం వేరు, ఆ రోజు వీళ్ళందరితో కలవాలనుకున్నప్పుడు అది పాజిటివ్ వేస్ట్ తోటి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి అందరినీ కలిసేసి కలుపుకొని కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ ఒక నేషనల్ లెవెల్లో ఒక మూమెంట్ని తీసుకురావాలనుకున్నారు. దట్ ఇస్ అ పాజిటివ్ స్ట్రెంగ్త్. ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ పాజిటివ్ స్ట్రెంగ్త్ లేదు. ఈయనకు ఓడిపోతుంటే ఆ ఓటమిని తప్పించుకోవటానికి ఏం చెయ్యాలి, ఎవరితో కలిస్తే ఓట్లు చీలకుండా ఉంటాయి, ఈ క్యాలిక్యులేషన్ తోటి వెళ్తూ ఉండగా, ఇంకోటి నా ఉద్దేశం ఏంటంటే, ఇది చాలా చోట్ల రాయకపోవచ్చు, నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే, కొన్ని శక్తులు ఏవో ఒక మోడీ గారికి అపోజిషన్గా అసలు ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేటే మన దేశంలో లేకుండా పోయి ఉన్న తరుణంలో కనీసం బేసిక్ లైన్స్ ఉండాలి, ఈ మనిషికి ఇట్లాంటివన్నీ ఉండాలి అనే ఒక ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కింద చంద్రబాబు నాయుడు గారిని ఆ శక్తులు గుర్తించి ప్రాబబ్లీ ఆయన్ని అపోజిషన్స్ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ కింద చెయ్యొచ్చు అని నా ఉద్దేశం.
ఓకే, విల్ సి. అంటే ఆయన ఈ ఏదది ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట అని ఒక సామెత ఉందండి తెలుగులో. అది అంటే వాళ్ళ అబ్బాయిని ఆయన హీ వాంట్స్ టు
ఈ అబ్బాయిని
చీఫ్ మినిస్టర్, యా అది అదే దానివల్ల ఆయన
అబ్బాయిని చెయ్యాలి అనుకునేది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు అనుకున్నారు అనుకోండి,
అది ఒక
అది పాజిబిలిటీ ఉంది మీకు. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ ఫైటింగ్ విత్ ఇట్స్ బ్యాక్ టు ద వాల్, ఇంగ్లీష్లో చెప్పాలంటే అది అది మనుగడ కోసం ఫైట్ చేస్తున్న సిచ్యువేషన్లో మా అబ్బాయిని ఏదో చేయాలి, నేను ప్రధానమంత్రి అయిపోతాను అని ఆయనైతే అనుకోకపోవచ్చు. ప్రస్తుతం నా ఉద్దేశం ప్రకారం సర్వైవ్ అవటం కోసం చేస్తున్న పనులు ఇవన్నీ. కానీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మటుకు ఖచ్చితంగా మురిగ్గుంట పాలు చేశారు
కాంగ్రెస్తో కలిసి. చూద్దాం హౌ ఇట్ విల్ గో, బట్ ఇట్స్ ఫెంటాస్టిక్. అంటే ఇంకొక 5 నెలలలో ఇది మొత్తం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను నేను. 4 నెలల్లో మార్చి కల్లా, మార్చ్ కల్లా విల్ సి. వండర్ఫుల్ అండి, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ షో. ధన్యవాదాలు. అండ్ మళ్ళీ వచ్చేవారం మరికొన్ని అప్పటి తాజా వార్తలపై విశ్లేషణతో కలుద్దాం. మన పాడ్కాస్ట్ mindmedia.com అవైలబుల్ శ్రోతలకి. మీరు mindmedia.com వెళ్ళి పాడ్కాస్ట్ సమకాలీన విశ్లేషణ, లేకపోతే యూట్యూబ్లో కూడా మేము పెడుతున్నాము. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, ప్లస్ ప్లేలిస్ట్లో చూసుకుంటే యూ కెన్ లిజన్. ముఖ్యంగా విత్ యూట్యూబ్ ఆప్షన్ ఉంది, ఏదైతే యూట్యూబ్ ప్లస్ అనుకుంటారు, యూట్యూబ్ ప్రైమ్ నాట్ ప్రైమ్ యూట్యూబ్ రెడ్ ప్రైమ్ అన్నది అమెజాన్ది. సో వాళ్ళకి వినొచ్చు ఇది యాజ్ ఎ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ధన్యవాదాలు రమణ గారు.
తప్పకుండా అండి, మళ్ళీ కలుద్దాం. మంచిది.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం నవంబర్ 17, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.